ஓம் ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ, ஸ்ரீ குருப்யோ நமஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். பரம பவித்திரமான கருட புராணம்லோ భైరవులకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పుకుంటున్నాం. కాలభైరవుడు అష్టమూర్తులు ధరించాడని, ఆ అష్టమూర్తుల్లో ఒక్కొక్క మూర్తిని ఉపాసన చేయటం వల్ల మనం శుభములు పొందవచ్చని చెప్పాను. అందులో ఇవాళ మనం ఉన్మత్త భైరవుడు గురించి తెలుసుకుందాం. మత్తుడు అనగా ఏ కారణం చేతనైనా శరీరంలో ఆరోగ్యం బాగా లేకపోతే ఏం చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తించేవాడు. ధనం బాగా పెరిగిపోతే ఆ వ్యక్తికి మత్తత వస్తుంది, అప్పుడు వాడికి కళ్ళు పైకి పెడతాయి, వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఎవడికి తెలియదు. అటువంటి వాడిని ధనమత్తుడు అంటారు. కొందరు రాత్రి అయ్యేసరికో పగలయ్యేసరికో వాళ్ళ వాళ్ళ అభీష్టాన్ని బట్టి కొన్ని రకాల ద్రవాలు తాగుతారు. ఈ ద్రవాల వల్ల వాడి కడుపులో ఉపద్రవం, ప్రపంచానికి ఉపద్రవం. ఈ ద్రవ పదార్థాల వల్ల మనిషికి వెర్రెత్తినట్టే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఈ మధ్యకాలంలో దాదాపుగా భారతదేశంలో కూడా పరమ పవిత్రమైన పాశ్చాత్య సంస్కృతి వచ్చింది కనుక 50 రోజుల పాటు ఇంట్లో కూర్చున్నవాడు కూడా ఒక్కసారి ఆ దుకాణం తెరిచి తెరవగానే వెనక ముందు చూడకుండా పోలీసుల్ని తక్కిన వాడిని డొక్కల్లో పెట్టిలా తోసి మరీ వెళ్ళిపోయి షాపుంది కింద నిలబడుతున్నారు. ముసరాళ్ళు, ముక్కాళ్ళు, పడుచువాళ్ళు, పాతవాళ్ళు, కొత్తవాళ్ళు, ఓ అరి బాబో, ఆ దుకాణాలు కడకళ్ళాడిపోతున్నాయి. దేవాలయాల్లో దర్శనానికి వెళ్ళడానికేమో అనుమతి ఉండదు. ఆ మధ్యాలయాలకి, సురాలయాలకి మాత్రం వెళ్ళడానికి అందరికీ అనుమతి వచ్చేసింది. సురాలయాలు పోయాయి, సురాలయాలు మిగిలాయి. సుర అంటే దేవతలు, సురాలయం అంటే దేవాలయం. దేవాలయానికి వెళ్ళడానికి మాత్రం భయం, ఈ సురాలయానికి వెళ్ళడానికి ఎవరికి భయం లేదు. అన్నిటికంటే చిత్రం ఏమిటో తెలుసిన, శివలింగం ప్రతిష్ఠిస్తున్నారట, లింగం పక్కన ఉండకూడదట, శివాలయం నీడ నా నెత్తి మీద పడకూడదట. నేను ఎత్తి మీద పడకపోతే నా నెత్తి మీద పడుతుంది, ఎవరి నెత్తి మీద పడుతుంది, ఎదురుగుండా ఉన్న వాళ్ళు నెత్తి మీద పడుతుంది నీడ. ఆలయాలు నీడ నెత్తి మీద పడకూడదు, ఆలయాలకు ఎదురుగుండా ఉండకూడదు, ఈ సురాలయాలకు మాత్రం ఎదురుగుండా మకాం పెట్టి రాత్రి లేదు పగలు లేదు కాపలా పెడతామా? పరిశుద్ధ పరిశుద్ధ అని అరిచే దరిద్ర మతాలను ఏమో ఇంట్లో పెట్టుకుని వాడి చేత ప్రార్థనలు చేస్తున్నావా? కయ్యో కయ్యో అని 5 సార్లు 6 సార్లు అరిచే దరిద్ర మతం వాడు, ఒక నెలలాడు వాడు మేకల్ని కుక్కని నరికి చంపేస్తూ ఉంటే ఆ మాంసం తినడానికి ఎక్కువ కడతావా? శివుడి పక్కనను విష్ణువు పక్కన మాత్రం ఉండవా? ఎంత మూర్ఖుడు ఈ మానవుడు అనిపిస్తున్న వాడు ఒకప్పుడు. ఇటువంటి మూర్ఖపు మానవుల వల్లే మన దేశం పాడైపోయింది, మన మతం సర్వనాశనం అయిపోయింది. కాశీలో ఎంటెంట శివలింగం ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక లింగం పెట్టుకోండి, ప్రతి ఇల్లు ఒక శివాలయం అవ్వాలి, ప్రతి ఇల్లు ఒక విష్ణువాలయం అవ్వాలి, ప్రతి ఇంట్లో గణపతి ఉండాలి. అసలు ఆలయం లేని ఇల్లు ఎక్కడ ఉందండి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ దేహమే దేవాలయం, ఈ జీవుడే అందులో ఉన్న దేవుడు, అసలు శరీరమే దేవాలయం రా అని మన ఉపనిషత్తులు వేదాలు ఘోషిస్తూ ఉంటే ఆలయం దగ్గర ఉండకూడదు, ఆలయానికి ఎదురుగుండా ఉండకూడదు, పక్కన ఉండకూడదు, ఇంకెక్కడ ఉండాలి? పందులు లేకపోతే కుక్కలు ఉన్న చోట ఉంటావా? చివరికి నువ్వు పోయి నంది ఎక్కర్లా, నీకు పంది కావాలా? ఇటువంటి ఈ మానవుడికి ముక్తి వస్తుందా? ఎలా వస్తుంది? ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన, అసలే ఈ కలియుగంలో నాస్తికులు పెరిగిపోతున్నారు, అన్యమతస్థులు పెరిగిపోయి దేశం సర్వనాశనం అయిపోతుందా? అటువంటి సమయంలో మళ్ళీ మనలో కొంతమంది మూర్ఖులు తయారయ్యి వాడికి పిలకలేదు, వీడికి చిలకలేదు, వీడు యజ్ఞం చేయడం ఏంటి, వాడు యజ్ఞం చేయడం ఏంటి, నీకు పంచి కట్టడం లేదు, వీడు లుంగి కట్టాడు అంటాడు, లుంగి కట్టకూడదు, నీకు ఏ శాస్త్రం చెప్పిందిరా? నేను ఎవరినైనా బహిరంగంగా చర్చకి రమ్మంటాను, రమ్మని చూద్దాం. తమిళనాడులో వాళ్ళ సంప్రదాయంలో లుంగి కట్టుకుని పూజ చేస్తారు, కొన్ని చోట్ల సన్న పంచి కట్టుకుంటారు, కొందరు అంగవస్త్రం కట్టుకుంటారు. పంచి అన్నారు తప్ప జంక చర్మం కూడా కట్టుకు చేశారు అడవుల్లో, తెలిసిన సాధువులు. కాబట్టి తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడదు. ఏదో మన వాళ్ళు లుంగి అయినా కడుతున్నారు సంతోషించండి, చేస్తున్నారని సంతోషించండి, యజ్ఞం చేస్తున్నారని సంతోషించండి. ప్రతి ఇంట్లో అన్నం వండడం కూడా ఒక యజ్ఞం అన్నారు మన పూర్వులు. అగ్నిహోత్రం నిత్యం చేయవలసిందే, అందువల్ల వీడెవడ చేయడానికి, వాడెవడ చేయడానికంటే నువ్వెవడ చేయడానికి, ఏమీ చేయకపోతే భోజనం ఒకటి చేసి బతుకుతాము మనం. కాబట్టి ధర్మకార్యాలు చేసేవాడిని చేయనివ్వండి. యజ్ఞాలు చేసేవాడిని ప్రోత్సహించండి, అర్చనలు చేసేవాడిని ప్రోత్సహించండి, అందరినీ ప్రతి కులస్తుని అందులో చేర్చండి, ప్రతి వాడిని మన దాంట్లోకి లాక్కురండి. నువ్వు చెయ్యొచ్చు ఇలా చేయకూడదని వేడి మీద వాడు, వాడి మీద వీడు, రోజు ఫేస్బుక్లు అక్కడ ఇక్కడ కామెంట్లు గందరగోళాలు పెట్టుకునే వారికి ప్రశ్న అయిపోతారు. కాబట్టి అసలు కలియుగంలో మనం ఎవరూ శరీర వాడడం కాకుండా అయిపోయాం. కలియుగంలో అసలు ఎక్కడుందండి సంపూర్ణ ధర్మం? ఒకసారి చూపించండి నాకు ఎవడన్నా పూర్వంలో బతకగలడా? పూర్వంలాగా ఈ క్షణంలో నువ్వు ఉండగలుగుతావు? ఉండలేవు. అసలు ఇవాడు మనకి అలా అనుకుంటే ఓ భోక్త దొరకడు, ఒక వ్రతం చేయించేవాడు దొరకడు. కాబట్టి మనం ఎక్కడికక్కడ మన కాలధర్మాన్ని, దేశీ కాలధర్మాన్ని బట్టి ధర్మ మార్గంలో నడుచుకునేలే చెయ్యాలి తప్ప ఉన్నది కూడా చేయకూడదు. ఎవడో వచ్చి అంటాడు మీ అర్చకుడు అంటే ప్యాంట్ వేసాడు, ప్యాంట్ అయిపోతే ఏమి వేసుకో తినమంటావు? గుళ్ళో కూర్చున్నప్పుడు అర్చన చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ కాసేపు పంచికట్టుకుని అర్చన చేస్తాడు. రోడ్డు మీద వెళ్ళినప్పుడల్లా ఈ పంచికట్టుకుని వెళ్తాడా? దేశకాల మన పరిస్థితులు అలా ఉంటాయి కదా, ఏం చేస్తాడు ఇప్పుడు? నువ్వు వచ్చిపోయి చేయగలవా ఒక 5 నిమిషాలు? నువ్వేమో ఇంట్లోకి వచ్చి గొడ్డ విప్పుకొని తిరుగుతావా? నువ్వేమో రాత్రి లేదు పగలు లేదు ఎక్కడ పడితే అక్కడ తాక్కోవడం తగ్గుతావు, తిరగకుండా వాడితో తిరుగుతావా? వీడి దగ్గరికి వచ్చి వీడిని వంక పెట్టడం, కష్టపడి చదువుకుని వాళ్ళు ఏదో అర్చన చేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నవి వేసుకుంటారు. విమానం ఎక్కాల్సి వస్తుంది వాళ్ళు తప్పదు. విమానం ఎక్కేటప్పుడేమో ఊడిపోతున్న గోచితో ఆయన వెళ్ళలేడు. కాబట్టి అటువంటి వాడిని ప్రోత్సహించు. అంతేకాని ఇష్టపడి ఆగద్దు. పోని ఆయన ఎక్కడికి కదలకుండా పంచే కొట్టు కూర్చుంటాడు. ఆయనకి శుభ్రంగా ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిరు. ఇంట్లోంచి కలవడానికి వీలు లేనట్టుగా యావత్ జీవితానికి సరిపడ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ 50 లక్షలు అయిపోతాం అప్పుడు వేసి మాట్లాడు. ఎవడైనా ఈసారి అర్చకుల్ని ప్యాంట్ వేసుకున్నాడు ఇంకోటి వేసుకున్నాడు అని అన్నారంటే అటువంటి వాడిని చీల్చి అడగండి. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయండి, వాళ్ళకి కావాల్సిన వ్యవస్థ పెట్టండి. పెడితే అప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఏదో ఉన్నంతలో చేసి పెడుతున్నాడు, సంతోషించుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అలాగే చెప్పండి. మరి ఇలా అన్నానని ఏమనుకోద్దు, అన్న అనవలసి వస్తుంది అన్నమాట. పాపం ఎంతోమంది మహానుభావులు ఈ మధ్యకాలం, ఇప్పుడు అక్కుబైట్లో హరిగారు లాంటి వాడు, ఆ జగదీష్ గారు లాంటి వాడు, మా చందరా లాంటి వాడు, అలాగే హ్యూస్టన్లోని చంద్రబాబు గారు, ఇలా ఎంతోమంది వాళ్ళ ధర్మాన్ని రక్షించడానికి వాళ్ళ వాళ్ళ శక్తిని అనుసరించి చేస్తున్నారు. మా డాక్టర్ విజయలక్ష్మి గారు ఫ్లారిడా నుంచి ఎంతో ఆర్థిక సాయం చేశారు కొన్ని కొన్ని ధర్మ కార్యక్రమాలకి. ఎంతోమందికి పుణ్యాత్ములు చాలామంది ఉన్నారు వీళ్ళంతా. ఆ శాంటియాగోలో వేణుని ఉంటాడు పాప, అతనికి వచ్చే జీతం అంతా తీసుకెళ్ళి మంచి కార్యక్రమాలు వినియోగించేసేవాడు. ఆ నరసింహరాజు జీవితం జీతం అంతా అక్కడ దానికి వినియోగించేవాడు. ఆ శాంటియాగోలో ఉన్నటువంటి మా ఇంగువ సీతారాం ఉన్నాడంటే ధర్మకార్యం కోసం ప్రాణం పెడతాడు. ఇలాంటి వాడు ఉన్నారు కదా, వీళ్ళు ఏమైపోతారు మీ ఇష్టపడి తిడుతూ ఉంటే? వాళ్ళందరూ మంచి పూలు చేస్తున్నప్పుడు మనం కూడా ఉండి ప్రోత్సహించాలి. నువ్వు అలా చేసావు ఇలా చేసావు అంటే విమానంలో ఎక్కేటప్పుడు రోజు ఫ్యాన్ వేసుకోకుండా లేకపోతారని చెప్పాడు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏది ఏమైనా మనిషి ధర్మకార్యములు చేస్తున్నప్పుడు వాడిని యథాశక్తిగా ప్రోత్సహించి క్రమక్రమంగా అతడు పూర్తిగా మన సంప్రదాయమును పాటించున్నట్లుగా మనం చెయ్యాలి. చెయ్యాలంటే అతన్ని ముందు మనం పోషించాలి. మనం గట్టిగా పోషించలేము, గట్టిగా ధర్మం చేసేవాడు వెంట ఉండలేము. పిచ్చిపోలు చేసేటటువంటి వాళ్ళని మాత్రం మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రోత్సహిస్తాం, అవునా? కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక మీదటైనా కొన్ని విషయాల్లో కొంత అనవసరమైనటువంటి ప్రసంగం చేయకండి. ధర్మ కార్యక్రమములు నిర్వహించు వారిని ఎవరిని కూడా ఏ విధంగా వేరు పెట్టి వాళ్ళని పాడు చేయకండి, పాపం అవుతుంది. ఎందుకు చెప్తానంటే, ఇది నేను ఈ మధ్యకాలంలో ఈ మత్తులు బాగా అలవాటు అయిపోతున్నారు. అలా తాగేసి ఆ మధ్యాదులు తాగేసినటువంటి వాళ్ళని కూడా మత్తులని అంటారు. ఇటువంటి వాళ్ళు పదార్థముల వల్ల, ధనం వల్ల మత్తత, ధనమత్తత, మద్యం దానివల్ల మత్తత, మధుమత్తత అన్నమాట. అలాగే పదవి వచ్చినప్పుడు కొందరికి మత్తత వస్తుంది. మంచి పదవిలోకి వచ్చినప్పుడు ఎవడి మాట వినండి, ఆ పదవి పోయాక అప్పుడు తెలుస్తుంది అనమాట. అసలు పూర్వకాలంలో ఒక పద్యం ఉన్నది, ఏమిటిది? విధి సంకల్పముచే ఒకనొకడు తావిశ్యంబు పాలింపుతో బధిరం బెక్కువ మాట తక్కువ సదా భాషల్ దురుక్తుల్ మనోవ్యథతో మత్తతతోడ దుర్వ్యసన దుర్వ్యాపారతంచందు ఐ అధికారాంతమునందు చూడవలదా ఆయ సౌభాగ్యముల్. ఏదో బ్రహ్మ సంకల్పం వల్ల, వాడి పూర్వజన్మ సుకృతం వల్ల, బ్రహ్మ మంచి రాత రాయడం వల్ల ఒకడు ఒక గొప్ప పరిపాలకుడు అయ్యాట. ప్రపంచాన్ని పరిపాలించడమో లేక ప్రపంచంలో కొన్ని గొప్ప గొప్ప పదవులు ఉంటాయిగా, అలాంటి పదవులో చేపట్టాడు. మంచి అధికారం వచ్చింది. ఈ అధికారం రాగానే ఇంకోడికి ఎక్కడ లేని అహంకారం వచ్చి నేనే గొప్పవాడని వేసం తిప్పడం మొదలుపెట్టాడు. దాంతో ఏం చేశాడనమాట, బధిరం ఎక్కువ చెవిటాడు అయిపోయాడు. అంటే అర్థమేటనమాట, ఎవడు చెప్పినా విన్నాం, నువ్వెవడరా చెప్పడానికి అన్న మొదలెట్ట. ఎవరి మాట వినేవాడు కాదు, తన దగ్గర పనిచేసేవాడి మాట వినలేదు, పెద్దవాడి మాట వినలేదు. ఓరి వ్యవహారం చూస్తుంటాగా కర్మగారు ఒక్కొక్కడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్ళలో ఎవడ మాట వింటే తర్వాత పదవి పోయాక బాబోయే రోడ్డు మీద బేరమంటాడు. ఇదే అజ్ఞానం అంటే. ఆ సమయంలో ఎవరి మాట వినను, నా మాటే శాసనం అనుకుంటాడు, ఎవరేం చెప్పినా వినిపించుకోడు. తర్వాత ఏం చేస్తాడు, మాట తక్కువ, ఎవరన్నా నాన్నవాడు వస్తే వచ్చావా బాగున్నావా మిత్రమా అని పలకరించడు అన్నట్టుగా చూస్తాడు అహంకారంతో. ఎంతో పూర్వం వాడి కాళ్ళు పట్టుకున్నవాడు వాడు వాడు రాగానే అహంకారంతో మాట్లాడటం మానేస్తాడు అనమాట. పై పదవుల్లోకి వచ్చినవాడు చిన్నవాడితో మాట్లాడరండో. ఎవరి వల్ల ఎంత గొప్పవం సాయం పొందారో అటువంటి వాళ్లతో సక్రమంగా మాట్లాడరు. అక్కడ వాడు మోగవాడు అయిపోతాడట. ఒకవేళ మాట్లాడితే దురుక్తులు తిట్టడం మొదలెడతాడు అనమాట. తన దగ్గర పనిచేసే వాడిని బండబూతులు తిట్టి నీ ఉద్యోగం తీసేస్తాను వచ్చేస్తాను రెండు రోజులు తిట్టడం మొదలెడతాను, వాడిని ఏడిపిస్తారు. ఈ విధంగా ఎన్నో పాపప్పులు చేయటం వల్ల ఎవరి మాట వెండో, ఎవరితో మాట్లాడో, మాట్లాడితే తిడతాడు. దీనివల్ల వీడికి అనుమానం పట్టుకుంటుంది, నా వెనకాల వీడేమనుకుంటున్నాడో అని వాడి మీద గోడ చర్యం పెడతారు, వాడు కూడా అలా చెబుతారు. దాంతో ఎవడు చూసినా అనుమానిస్తాడు. ఆ అనుమానం వల్ల మరో వ్యధ పెరిగిపోతుంది, మానసిక వ్యధ పెరుగుతుంది. దాంతో పిచ్చాడైపోతారు. అది మత్తత. ఈ అధికార మత్తత వల్ల ఏమైపోతుందన్నమాట, దుర్వ్యసనం దుర్వ్యాపారం రెండూ చేస్తాడు. లేనిపోయిన బాధలు, లేనిపోయిన వ్యసనాలు, లేనటువంటి పిచ్చి పనులు చేయడం మొదలెడతాడు. క్రమంగా కళ్ళు మూసి తెరిచులు అధికారం పోతుందిగా ఉద్యోగికి అయితే రిటైర్మెంట్, ఏ సీఎంలు పిఎంలు ఆ స్థాయిలో ఉన్నవాడికైతే భవిష్యత్తులో ఎలక్షన్లు ఒకటి కర్మగారు ఓడిపోతే ఎక్కడో మహానుభావులు పక్కన పెడితే ఎక్కువ మంది పాపిస్తాడు చేసిన పాపానికి ఓడిపోతారు. అలా ఓడిపోయాక అప్పుడు అధికారం పోయాక అప్పుడు వాడు మొహం ఎవడు చూస్తాడు. ఒక్కసారి పదవి పోయాక వాడి ఇంటిలో వాడి పార్టీ వాడు కూడా జెండా ఎత్తడు. అంత పూర్వం దాకా ఇలా చేతులు కట్టుకుని అయ్యగారండి సార్ సార్ అని పలికి సేవలు చేసే ప్యూన్ ఎవడు కూడా రాడు. ప్యూన్ కాదు, కామన్ మ్యాన్ కూడా ఉండడు. వీడు ఒక్కడే ఇంట్లో గుర్తుంటాడు. వీడికి మ్యాన్ పక్కన అట్టండి, వాడి ఇంట్లో ఉన్నవాడు ఉమెన్ కూడా రాదు. అందుకే అధికారాంతమునందు చూడవలదా అయ్య సౌభాగ్యం. అధికారం పోయాక అప్పుడు ఆ వ్యక్తి యొక్క సౌభాగ్యం అంటే ఏమిటో తెలుస్తున్నారు. వాడి గొప్పతనం అప్పుడు బయటపడుతుంది. అధికారం పోయిన తర్వాత కూడా వాడి వెంట జనం ఉన్నారంటే వాడు గొప్పవాడంటే. కాబట్టి దీనికి అధికార మత్తత. ఇలా ఎన్నో రకాల మత్తులు ఉన్నాయి మనకి, మత్తతలు ఉన్నాయి. ధనమత్తత, వ్యసనమత్తత, అధికారమత్తత, స్త్రీలకి పురుషులకి మధ్యలో కొత్తల్లో పెళ్ళైన కొత్తల్లో వ్యామోహం అదొక మత్తత, కొందరికి అందంగా ఉంటే మత్తత. నా గడ్డం నల్లవి ఎంత బాగుంది, దుట్టు ఎంత బాగుంది, నేను తెల్లగా ఉన్నాను అని పొంగిపోతాడు. ఈ లోపట్లో క్రమంగా 7 జరిగిపోతాయి. అలా పడుచుగా ఉన్నవాడు ముడుచుకుపోతాడు. నల్లని జుట్టు తెల్లగా మారిపోతుంది, దంతములలో తేడా వస్తుంది, వీడి ముఖాన్ని ఎవరు పట్టించుకోరు. ఇక ఎంత పూర్వం చక్కాను, మొదట్లో తమ్ముడు అన్నయ్య బాబు అని పిలిచిన వాళ్ళు, పెళ్ళైన తర్వాత క్రమంగా డాడీ అవుతారనమాట. ఈ డాడీ కాస్త బాడీ పెరిగిన తర్వాత ఏమవుతారనమాట, తాత అంటారు. దాంతో అప్పా నేను అప్పుడే తాతనయ్యానా అని గుండెల్లో ఆ మాటలు ఈటి గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటూ ఉండగా బాధపడిపోతూ ఉంటాడు. కాబట్టి సౌందర్య మత్తత కూడా ప్రమాదం. ఈ మత్తతలన్నీ ఓ పక్కన పెడితే ఇప్పుడు దానికి పక్కన ఉన్మత్తత చేర్చారు. ఉన్మత్తం అంటే పిచ్చి, ప్రేలాపన, వెర్రి. కొంతమందికి పుట్టుకతో పిచ్చి, కొందరికి మధ్యలో వస్తుంది పిచ్చి. ఈ పిచ్చితో వాడు తనువు తెచ్చిపోతాడు, ఏం చేయాలో తెలియదు వాడికి. అందుకే పిచ్చి చూపులు చూశారు కొంతమంది. పిచ్చులు చాలా రకాల పిచ్చులు ఉండేవి. కొంతమంది మంచి వాళ్ళల్లో ఉంటూ పిచ్చిగా ఉంటారు, కొందరు పిచ్చి వాళ్ళల్లో ఉంటూ కొంత మంచిగా ఉంటారు, కొందరు పూర్తిగా పిచ్చిగా ఉంటారు, కొందరు పిచ్చి పిచ్చిగా ఉంటారు, కొందరు వెర్రిగా ఉంటారు, కొందరు వెర్రి వెర్రిగా ఉంటారు, కొందరు పిచ్చి వెర్రిగా, కొందరు వెర్రి పిచ్చిగా ఉంటారు. ఈ పిచ్చులు చాలా ప్రమాదకరమైనవి. ఓరు దేవుడా, ఈ ఉన్మత్తతతో ఉన్నటువంటి వాడు ఏ ఆసుపత్రికి వెళ్ళినాడు తిరిగిరాడు, ఏ సైకాలజిస్టులు వాళ్ళని బాగు చేయలేరు. అందులో కొంతమంది ఇంటి పేరులోనే ఎమ్ముంటుంది. మా కోడు ఉన్నాడు పక్కన, వాడి మతిపోయిన వాడు, వాడు ఏం మాట్లాడతాడు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అది నాకు తెలియగలుగుతాడు. కొంతమంది ఎంత విచిత్రంగా ఉంటారంటే పక్కవాడు ఎవడో వస్తూ అన్నట్టుగా చూస్తారు, ఎవరికి ఉపకారం చేయరు, ఇంట్లో పడి ఉంటారు. ఎంత చేసి లింగులు ఇట్టుకుని ఇద్దరు ఉంటారు, కొండో తల్లో కొడుకో లేకపోతే పొగుడు పెళ్ళమో
ఆ ఇద్దరు కూర్చొని పక్కవాడితో మాట్లాడితే ఎప్పుడు చూసినా పిచ్చివాడి కింద ప్రవర్తిస్తూ ఎవరితోటి విరోధం తప్ప స్నేహం లేకుండా అలా ముక్కిపోతూ మగ్గిపోతూ వేసవకాలంలో ఇంకోటి కాదు అలా కుళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఎవరితోనే మాడితే అది కూడా అసహ్యకరమైన మాట. నేను ఒక వ్యక్తి చూశాను అటువంటి వాడు వన్మత్తులు అంటారన్నమాట వాళ్ళు. అదొక వినిపించారన్నమాట. అంటే ఏంటి, ఎవరు వచ్చి ఏమండి కాసిన అభిషేకానికి నీళ్ళు ఇవ్వండి అంటే నీళ్లు మీరు తెచ్చుకోవాలండి, నీళ్లు మేము ఎందుకు ఇస్తామండి అని తలుపు వేసుకున్నాడు. మళ్ళీ ఇంకోటి ఎవడో వచ్చాడు, ఏమండో పళ్ళు అనగా పళ్ళు నీకెందుకు ఇస్తారు పళ్ళు ఓడగొడతాడు. పళ్ళు మేము ఇవ్వడం కోసం రాలేదండి, ఎవరు వచ్చి మీరు కరోనా అని ఇంట్లో పొడుట్టి పళ్ళు ఇద్దాం అనుకుంటారంటే ఇద్దాం అనుకుంటే అక్కడ పెట్టమనండి, మేము బయటకు వచ్చి తీసుకోవాలా, మేము ఉంచాడమా అంటాడు. ఇలా ఎందుకులేండి, ఒకటి కాదు ఆ పిచ్చివాడికి అర్థం లేదు. రోజు ఆర్థికంగా సమస్యలతో కుటుంబ సమస్యలతో అల్లాడిపోతారు వాళ్ళు. అటువంటి వాడికి పెళ్లి ఉండదు, పెటాకులు ఉండవు, పెళ్ళైనా భార్య వదిలేసిపోతుంది. ఇప్పుడు ఏం సాధిస్తారు దానివల్ల, ఇది ఎందుకు వస్తుంది, పూర్వజన్మ కర్మ. ఇవన్నీ మనం చేసుకున్న మహాపాపాలు గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో మనం చేసిన మహాపాపములన్నీ ఈ జన్మల్లో వ్యాధుల రూపంలో పట్టుకుంటాయి. ఈ పిచ్చి, ఈ వెర్రి, ఈ దురదలు, ఈ చుట్టు విడిపోవడాలు, ఇవన్నీ మన రోగాలే, మన పూర్వజన్మలో చేసిన మహాపాపములకు ఫలితముగా వచ్చిన రోగములు అన్నమాట. ఈ భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడడం అంత తేలిక కాదు. ఎందుకనంటే మనకు ముందు పాపం నశిస్తే కానీ ఈ వ్యాధి నశించదు. ఆ పాపాన్ని నశింపచేయడం కోసం, లోకశ్రేయస్సు కోసం కాలభైరవుడు ఉన్మత్త భైరవుడు అనే పేరుతో ఒక గొప్ప రూపం ధరించాడు. ఈ ఉన్మత్త భైరవుడికి మూడు రూపాలు ఉన్నాయి. కూర్చున్న విగ్రహం మంచి పొట్టతో నాలుగు చేతులు పెట్టుకుని, రెండు చేతులు లాగా రెండు చేతులు అడకాతలా పెట్టుకుని, ఓ చేతిలో అంకుశం ఓ చేతిలో శూలం పట్టుకుంటాడు. పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, పెద్ద జటాచూటాలతో గెడ్డంతో కూడా ఉంటాడు, నల్లని ఆకారంతో ఉంటాడు. కొన్ని చోట్ల కోరలు ఉంటాయి, మోకాళ్ళ మీద కూర్చుని ఉంటాడు, మోకాళ్ళ వరకు ఉన్న వస్త్రం కట్టుకుని ఉంటాడు. ఆయన కూడా నాలుగు బయట పెట్టి ఉంటాడు. ఆ నాలుగు బయట పెట్టు, రే నా దగ్గరికి రండిరా, నీ పాపాలన్నీ నాలుగుతో నాకేస్తానరా, నీ శరీరం మీద ఉన్న మచ్చలు అంటే మీ శరీరంలో ఉన్న రోగాలు, శారీరక రోగాలు, మీ మనస్సులో ఉన్న రోగాలు వాటిని తొలగిస్తానన్నట్టుగా కనపడతాడు. మరొక చోట కుక్క మీద కూర్చుని కానీ, కుక్క దగ్గర నిలబడి కానీ కనపడతాడు, లేదా ఉత్తి కుక్క రూపంలో కూడా ఉంటాడు. ఈయన ఉన్మత్త భైరవుడికి చాలా రూపాలు ఉన్నాయి. ఆ రూపాలన్నీ ఇప్పుడు మీకు చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ పరిమితంగా చెప్పాడు గరుడ పురాణంలో. భైరవ ఉపాసనలు అన్ని వివరంగా తెలుసుకోండి. ఈ ఉన్మత్త భైరవుడు మనకున్న అనేక రకాలైన ఉన్మత్త తల్లి తొలగించే మహాత్ముడు. ఈ ఉన్మత్త భైరవుడిని ఎలా పూజించాలి, ప్రతి మాసం వరుసగా ఐదు రోజులు ఈయన్ని పూజించడం మంచిది. నెలకు ఒకసారి ఐదు రోజులు ఆయన కోసం కేటాయించండి. ఐదు రోజుల పాటు ఆయన పూజించడానికి ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు కేటాయించండి. అప్పుడు మన ఇళ్లలో పిచ్చివాళ్ళు ఉండరు, ఈ పిచ్చి పీరుగులంతా తొలగిపోతారు, ఆరోగ్యం బాగుంటుంది. అనవసరంగా ఒకరితో ఒకడు తగాదా పెట్టుకుంటూ కొట్టుకుంటూ మాట వెనక ఏడుస్తూ బాబు ఆయన నెత్తిమొత్తుకుంటూ బాధపడతారే, అటువంటి వాళ్ళంతా బాగుపడాలి. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, ఎందుకో తెలియదు కోపం వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరు అలా తిట్టుకుంటూనే అందులోంచి బయటికి రాకుండా కొట్టుకుంటూ కాలక్షేపం చేస్తారు. నీకు ఇచ్చి మా అమ్మ నా గొంతు కోసింది అంటుంది పెళ్ళం. పెళ్ళై 25 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యాక నాకు నీతో పెళ్ళయింది, మా అమ్మ నీ గంట కట్టింది, మా మామయ్య నీ గంట కట్టాడు, లేకపోతే వాడు నీ గంట కట్టాడు అంటే వాడు ఏం చేస్తావు అంట కట్టకపోతే నీ పూర్వజన్మ పాపం వల్ల ఆ మొగుడు వచ్చాడు. మరికొంతమంది ఏం చేస్తారు, చీ దరిద్రపు గారా నువ్వు నాకు దొరికావే, మీ నాన్న నా గంట కట్టాడే అని చెప్పేసి పెళ్ళాన్ని తిడతాడు. భార్యాభర్తల బంధం ఒకడు అంటగడితే వచ్చేది కాదు, నీ పూర్వజన్మలో ఆవిడికి నువ్వు శత్రువైన ఉండాలి, ఆవిడ నీకు శత్రువైన ఉండాలి, అయితేనే ఇప్పుడు ఈ జన్మలో కొట్టుకుంటారు. మీ ఇద్దరు పూర్వజన్మలో పరోపకారం చేసి ఒకరికొకరు మిత్రులైతే ఈ జన్మలో హాయిగా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటారన్నమాట. సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతకన లేదు కదా అని ఏనంటే, ఓహో అందమైన బావా ఆవు పాల బావా అని ఆవిడ ఉంటుంది. అనాలంటే నీకు పూర్వజన్మ సుకృతి ఉండాలి, అవి లేనప్పుడు ఇట్లు ఎప్పుడు కొట్టుకుతావడం. మరికొంతమంది ఇళ్ళు ఉంటే వాళ్ళ అదృష్టం పెళ్ళైన దగ్గర నుంచి పెళ్ళాం ఎప్పుడూ ఆ మొగుడికి ఒక్క చేత్తో కాఫీ కూడా ఇవ్వదు. పాప ఈ భర్త గారే తెల్లవారుజామున లేచి కాఫీ తాగి ఆవిడకి ఫ్లాస్కులో పోసి, మళ్ళీ రిస్క్ లేకుండా ఫ్లాస్కులో పోసి, ఆ తర్వాత మళ్ళీ ఆవిడ లేచే సమయానికి స్నానం చేసి ఇడ్లీలు టిఫిన్లు వేసి, ఆ తర్వాత ఆయన ఉద్యోగము ఇంకోటి ఒకటి ఉంటాయి కవరు చేసుకుని, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికల్లా వంట తానే చేసేసి అక్కడ పెట్టేసి కుక్కర్లో పెట్టేది కుషులు కుషులు కూసిన తర్వాత దింపి ఆ తర్వాత ఆవిడికి వడ్డించి తిన్న తర్వాత కన్సాల్తో అని కడిగి ఆవిడికి జడ కూడా సాయంత్రం వచ్చాక వేస్తానని చెప్పి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ సాయంత్రం టీ పెట్టి ఆవిడకి వంట చేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెంట చేసి తంటాలన్నీ పడతాడు. ఇది ఒక అదృష్టం. ఇవన్నీ రోగాలే, ఇవన్నీ భవరోగాలే. వీటిల్లోంచి కూడా బయటపడడం చాలా కష్టం. కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఐకవత్యం లేకపోవటం, కుటుంబంలో సమస్యలు లేకపోవటం, ఒకరితో ఒకరు తగాద పడటం, ఇవన్నీ పిచ్చిలే కదా. మరి ఈ పిచ్చిలన్నింటినీ కూడా నేను తొలగిస్తాను అంటాడనమాట మహానుభావుడు. ఎవరు? కాలభైరవుడు, ఉన్మత్త భైరవుడు. ఆ ఉన్మత్త భైరవుడి కోసం ఒక 5 రోజులు మనం కేటాయించలేమా? 5 రోజులు మనం నెలకు కేటాయించి ఒక 20 నిమిషాల నుంచి 1/2 గంట మధ్యలో పూజ చేస్తే మనకున్న ఈ దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఇంతకీ ఎప్పుడు కేటాయించాలి? అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం. అష్టమి, చతుర్దశి, నవమి, అమావాస్య, దశమి, 5 తిథులు చెప్పారు. అష్టమి, నవమి, దశమి, మధ్యలో ఏకాదశి, ద్వాదశి విడిచిపెట్టేసేయండి. చతుర్దశి, అమావాస్య, నిజానికి 5 రోజులు పెద్ద కష్టం కాదు. అంటే కృష్ణపక్షంలో పూర్ణిమ దాటిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది కదా, ఆ కృష్ణపక్షంలో అష్టమి నాడు, నవమి నాడు, దశమి నాడు ఈ 3 రోజులు పూజ చేశాక ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఆపేయండి. చతుర్దశి, అమావాస్య, ఈ 5 రోజులు ఉన్మత్త భైరవుణ్ణి పూజించాలి. ఉన్మత్త భైరవుడి యొక్క విగ్రహాన్ని రాగితోటో వెండితోటో దేంతో ఒకదానితో తయారు చేయండి. కుదిరితే బంగారంతో చేయించుకోండి. ఇవేమీ కాకపోతే నేను చాలాసార్లు చెప్పారు, ఒక రూపం పెట్టుకోండి, ఒక రాయి పెట్టుకోండి. ఈ రాయి ఈసారి అండాకారంలో ఉండాలట. కోడిగుడ్డాకారంలో ఉండేటటువంటి సాలగ్రామాలు కానీ లేక నర్మదా బాణలింగాల్లో ఉంటే అటువంటి అంగుష్ట ప్రమాణ ఒక బొటల వేలంత రాయి తీసుకుని దానిలోకి కాలభైరవుణ్ణి ఆవాహన చేయండి. ఎప్పుడు చేయాలి అర్చన? ఉదయం పూట 7 గంటల్లోపు చేయాలి. సాయంకాల అర్చన చేసేవాళ్ళు సరిగ్గా సంధ్యావందనం అయిపోయాక సంధ్యా సమయం దాటాక చేయాలి. ఈ 5 రోజులు నెలకు ఒక 5 రోజులు చొప్పున కాలభైరవుణ్ణి విడిచిపెట్టకుండా 9 నెలలు పూజిస్తే ఈ పిచ్చిలు పోతాయి, భవరోగాలు పోతాయి, ఉన్మత్తత తొలగిపోతుంది. ఇంకొక విషయం చెప్పాలి, ఈ అర్చనా విధానం తెలుసుకోవాలి. ఉమ్మెత్త కాయలతో ఉమ్మెత్త పువ్వులతో ఈయన్ని పూజించాలి. ఈయనకి ఏమేమి నైవేద్యం పెట్టాలి, ఇదంతా చాలా గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియ స్పష్టంగా తెలుసుకోండి. ఆ ప్రక్రియ తెలుసుకోవడానికి ముందు ఏం చేయాలన్నమాట, అష్టమి నాడు పూజ చేస్తే సప్తమి నాడు నేను రేపు అష్టమి నాడు భైరవుణ్ణి పూజిస్తాను అని రాత్రి సంకల్పించుకోండి. తెల్లవారుజామున లేవండి, తలారా స్నానం చేయండి. పూజామందిరంలో పళ్ళెంలో ఏదో అది కూడా ఒక వెండి పళ్ళెం కానీ మట్టి పళ్ళెం కానీ ఏదో ఒకటి పెట్టుకుని అందులో ఈ రూపాన్ని, ఈ రాయిని పెట్టండి. పెట్టిన తర్వాత ఎలా అర్చన చేయాలో నేను తర్వాత భాగంలో మీకు తెలియజేస్తాను. అంతవరకు హరి ఓం తత్సత్.